ప్రభువైని ఈ కాన్ఫరెన్స్ లోనికి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి శుభములు పలుకుచున్నాను. ఈ సందర్భంలో మనము మరీ ఎక్కువగా దేవుని వాక్యాన్ని అనుసరించడానికి, వినడానికి, అనుసరించడానికి దేవుడు అనుగ్రహించిన మంచి కృప కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. కాలములు సమయం దేవుని స్వాధీనమని మనం ఎరుగుదము. ఆ మాటకు వస్తే యావత్ ప్రపంచమంతా కూడా దేవుని స్వాధీనం, జరిగేవన్నీ కూడా దేవుని సెలవు చొప్పున జరుగుతున్నాయి అని అనవలసిందే. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ బహిరంగ ఆరాధన అనేది లేదు, వ్యక్తిగతంగా కుటుంబ ఆరాధనలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడగా మొత్తానికి ఈ పరిస్థితి అంతా కూడా భిన్నమైనదే కదా. ఇంతకు ముందు ఉన్న వాతావరణం కంటే ఇప్పటి పరిస్థితి భిన్నమైనది. దేవుడు పంపించాడు అని కొందరు అంటున్నా, ఏదేమైనప్పటికీ దేవుని సెలవు లేనిది, దైవాజ్ఞ లేనిది ఏమి జరగదు అనే విషయాన్ని మనం గ్రహించబద్దులమై ఉన్నాం. అయితే దీనిని నెగటివ్గా మనం భావించక పాజిటివ్ కోసం ప్రయత్నం చేయాలి. దీన్ని మనం శిక్షగా భావించక దీన్ని మనం శిక్షణగా భావిస్తే మంచిది అని అనుకోవాలి. దీని వలన ఈ లాక్డౌన్ వలన అది మరలా తిరిగి తను తాను బాగు చేసుకునగలుగుతుంది. మనుషులు కూడా కొందరు బాగయ్యేవారు ఉన్నారు. దీని తర్వాత లాక్డౌన్ ఎత్తేసినాక దీని లాభ నష్టాలన్నీ ప్రజల నోట్ల నుంచి మనకు సాక్ష్యాలుగా వినపడతాయి, అందులో సందేహం లేదు. ఈ మాటలన్నీ చెప్పుకోరావడానికి కారణం ఏంటంటే దేవుని శిక్ష కానీ శిక్షణను కానీ మనము ఎలాగో ఉపయోగించుకోవాలి అనేటువంటిది అది ప్రాముఖ్యమైన విషయం. సరే, ఇటుగా మనం ఆధ్యాత్మిక రంగంలోనికి వద్దాం. అనేక రంగాలు ఉన్నట్లుగా మనం ఎరుగుదము. మనుషుడు అనేక రంగాలను సృష్టించుకున్నాడు. మనము సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక ఇలాంటి రంగములు మనం ఎత్తుకోవచ్చు. సామాజిక రంగాన్ని మనం ఒకవేళ స్పృశిస్తే ఈ సామాజిక రంగం చాలా ఆరోగ్యంగా ఉంది. ఈ నెల రోజులుగా ఏ విధమైన గొడవలు, గందరగోళాలు ఏమి కనిపించవు. అలాగే రాజకీయ రంగం అది ఇంకా ప్రశాంతంగా ఉంది, వారు మాట్లాడడానికి అసలు మాటలే లేవు. ఇక మన ఆధ్యాత్మిక రంగంలోనికి వస్తే బహుశా దేవుడు ఇందుకేనేమో ఈ అవకాశం ఇచ్చాడని అనుకోవాలి. ఎందుకంటే మనలో చాలా మందిని దేవుని చుట్టూ తిరుగుతున్నాం కానీ దేవుడితో తిరగటం లేదు. అంటే దాని ఉద్దేశము మనము దేవుడి పని మీద చాలా బిజీగా ఉన్నాం కానీ అసలు దేవుడితో బిజీగా ఉండటం లేదు. అందుకోసమే మనకు ఏమి లేదు అని అంటే మనకు పని ఉంది కానీ ఫలితం లేదు, శ్రమ ఉంది కానీ ఫలితం లేదు. ఇది విచిత్రమైనది, విచారకరమైనది, పరీక్షింపదగినది. మనము జనరల్గా వేస్ట్ అని అంటాం ఒక మాట, అదంతా ఏం పని చేసినా అంత వేస్ట్, అదంతా వేస్ట్ అంటాం. మనకు వేస్ట్ది ఇష్టం ఉండదు, కానీ మనకు తెలియకుండా జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం, మనకు తెలియకుండా భక్తిని వేస్ట్ చేసుకుంటున్నాం, మనకు తెలియకుండా మన తలాంతులను, మన సామర్థ్యాలన్నింటినీ కూడా మనం వేస్ట్ చేసుకుంటూ ఉన్నాం. అది మనకు తెలియకుండా. బహుశా దాన్ని తెలుసుకోవడానికి దేవుడు ఏమైనా ఈ అవకాశాన్ని మనకి ఇచ్చాడేమో అని కూడా ఆలోచించుకోవచ్చు కదా. మనలో భక్తి జీవితానికి వస్తే ఆధ్యాత్మిక రంగమునకు మనం వస్తే, దేవుడంటే ఇష్టం మనుషులకు, దేవుని గూర్చి వినాలన్న ఇష్టం, చెప్పాలన్న ఇష్టం, కానీ దైవ సంబంధమైనటువంటి ప్రతి కార్యము, దైవ సంబంధమైనటువంటి ప్రతి క్రియ, దైవ సంబంధమైన ప్రతి తంతు జరగవలసిన విధం ఏమిటి అనగా, అది దైవంతోనే ప్రారంభం కావాలి. దేవుడు ఆ కార్యమును మన మనస్సులో పుట్టించాలి, ఆ కార్యమును చేయడానికి మనకు సామర్థ్యం ఇవ్వాలి, ఆ కార్యమును గ్రహించడానికి అంటే దాని ఫలమును పొందడానికి ప్రజలను ఆయన సమకూర్చాలి. ఇవన్నీ దైవంతో, దేవునితో ముడిపడి ఉన్న విషయాలే కదా. అట్లు కాదు, మనము దేవుని పేరు పెట్టుకున్నాం కానీ దేవుని పేరు మీద ఏమైనా చేయగలమనేటువంటి భావనను కలిగి ఉన్నాం. మనమే ఎస్ ప్రసంగించగలుగుతాం, మన సామర్థ్యం ఉంది, మనమే ప్రార్థన చేయగలుగుతాం, అది అలవాటైన వ్యాపకం. మనం మీటింగ్ పెట్టగలుగుతాం, అది మన చేతిలో ఉన్న పని. మనం జనాన్ని తప్పనిసరిగా మొబలైజ్ చేస్తాం, రాబట్టగలుగుతాం, వాళ్ళు మన మాట వింటారు. మనము మంచి స్పీకర్లను పిలిపిస్తాము, వాళ్ళు వస్తారు, చెప్తారు, మొత్తం అంతా హ్యాపీ, అంత బాగుంది, ఖర్చు ఇంత అయింది, ఇంత మిగిలింది, లేక ఇంత తగిలింది అని ఇట్లా అనుకుంటాం. కానీ వాట్ ఈస్ ద రిజల్ట్, ఫలితం ఏమిటి అనేటువంటి విషయం మనం ఎక్కువగా పట్టించుకోం. సక్సెస్ను గురించి మనం పట్టించుకుంటాము. దేవుని దృష్టిలో సక్సెస్ అంటే జనం, దేవుని దృష్టిలో సక్సెస్ అంటే భోజనం, దేవుని దృష్టిలో సక్సెస్ అంటే మంచి వర్తమానం అని ఇది కాదు. కానీ దేవుని దృష్టిలో సక్సెస్ అంటే ఎంత మందికి మనం చేసిన పని ఉపయోగపడింది, అది సక్సెస్. దాని అంతం ఎంతమంది మారు మనస్సును పొందారు, అది సక్సెస్. మంచిది. కనుక ఆధ్యాత్మిక రంగంలో పరీక్ష కొరకు దేవుడు మనకేమైనా అవకాశాన్ని ఇచ్చాడేమో. ఎందుకంటే లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా, చాలాసార్లు దేవుని సేవకులు పిల్లలమైన మనము పరుగు తీస్తున్నామేమో. కాబట్టి ఆగుటను దేవుడు నేర్పించాడు. ఆగుట అంటే ఏమిటో, ఆగి ఆలోచించడం అంటే ఏమిటో, అది ఆయన మనకు నేర్పించాడు. కాబట్టి ఈ దినములందు మనము ఈ సంగతులను కూడా మనసును పెట్టుకునవలసిన అవసరం ఎంతైనా ఉంది. మంచిది. దేవుని వాక్యం మనం చదివాం, అది తిమోతి మొదటి పత్రిక 2:1-3. ఇక్కడ వాయబడ్డ మాటలు ఏమిటంటే, మనము సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది కలిగి సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనము మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయాలి అనే మాట చెప్పబడింది. అంతవరకే చెప్పబడలేదు, కానీ దాని కింది మాట 3వచనంలో ఇది మంచిది, ఇది మంచిది అనే మాట చెప్పబడింది. మంచిది అని చెప్పబడిన విషయాలు చాలా ఉన్నాయి. కీర్తన 92:1-2 యెహోవాను స్తుతించుట కీర్తించుట మంచిది అని, అలాగే దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది అని, విలాప వాక్యములు 3:26 సహోదరునికి అడ్డము కలుగజేయునది ఏదైనా ఉంటే గనుక దానిని మానవ మంచిది అని రోమ పత్రిక 14:21 మరి 2 కొరింథీయులు 7 ఆదరించ మంచిది అనే మాట కూడా చెప్పబడింది. ఆదరించడం మంచిది. అలాగే హెబ్రీ పత్రిక లో వ్రాయబడిన మాట, కృపను భోజనమును బట్టి కాక, భోజన పదార్థమును బట్టి కాక, కృపను బట్టి హృదయమును స్థిరపరచుకునుట మంచిది అనే మాట హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. హెబ్రీ పత్రిక మరి 13:9 ఆ మాట వ్రాయబడింది. మంచిది. కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట మంచిది అని పేతురు 3:17 ఇవన్నీ మంచివి, మంచివి. కానీ వీటితో పాటు ఒక మాట, ప్రార్థన కూడా మంచిది, ప్రార్థన కూడా మంచిది. ఇందాక ఒక మాట ఇలాగున చెప్పుకున్నాం, దేవునితో మనం ఉంటున్నాం కానీ, సారీ, దేవుని చుట్టూ మనం ఉంటున్నాం, దేవుని చుట్టూ తిరుగుతున్నాం కానీ దేవునితో మనం తిరగట్లేదని. అంటే దేవునితో ఉండట్లేదు అని. ఆ దేవునితో ఉండుటయే ప్రార్థన, దేవునితో ఉండుటయే ప్రార్థన, దేవునితో గడపుటయే ప్రార్థన. అంటే దాని అర్థం దేవుడి సన్నిధిలో ఉండటం అనేటువంటిది, అది ప్రార్థన అని దైవంగా చెప్తుంది. చూడండి ఈ మాటలను మనం చూడగా దేవుని వాక్యం మనకు బహు స్పష్టంగా ఈ సంగతులు తెలియజేస్తుంది. మనము మూడు విషయాలను ఇందులో గమనించగలం. ఎవరి కొరకు చేయాలి? రాజులు అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి అంటే విజ్ఞాపనలు, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు అని నాలుగు మాటలు వ్రాయబడ్డాయి. వీటి ఫలితం ఏంటి అనగా సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం అని నాలుగు మాటలు మళ్ళీ కనిపిస్తాయి. మనము విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు అనే నాలుగు విషయాలు ఎప్పుడైతే జరిగిస్తామో సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం అనే ఈ నాలుగు సంగతులు మనకు ప్రాప్తిస్తాయి ఫలితం. ఎవరి కోసం? రాజులు అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది, దేవుని దృష్టికి అనుకూలమైనదంట. మంచిది దేవుని దృష్టికి అనుకూలమైనది. ప్రియులారా, ఇక సంగతికి దేవుని వాక్యానికి మనం వద్దాం. సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం. భక్తి జీవితంలో సంపూర్ణ భక్తి, సగం భక్తి కాదు సంపూర్ణ భక్తి, ఆ స్థితికి రావాలి. మాన్యత అంటే మర్యాద, నెమ్మది, సుఖం. ఈ నాలుగు మనం కలిగి జీవించాలంటే మనము ప్రార్థించాలి అని వ్రాయబడింది. సంపూర్ణ భక్తి అది మనకు అవసరమైందే కదా. మాన్యత, మర్యాద, భక్తి మాన్యతను తీసుకొని రావాలి, భక్తి మర్యాదను తీసుకొని రావాలి. నెమ్మది, సుఖం అనే ఈ మాట ఉపయోగించబడ్డాయి. భక్తిలో నెమ్మది సుఖమా? నెమ్మది సుఖం, అసలు నెమ్మది సుఖం అన్నది భక్తిని పెంచుతుందా, భక్తిని పోగొడుతుందా? నెమ్మది సుఖం అన్నటువంటిది భక్తిని పెంచి, భక్తిని పోషించి, భక్తిని బాగు చేయనట్లుగా మనకు కనిపించదు. చాలాసార్లు మనుషులు నెమ్మది సుఖము కలిగినప్పుడు చెడిపోతూ ఉన్నారు, ఆపదలు ఇబ్బందిలో ఉన్నప్పుడు భక్తులుగా బ్రతుకుతున్నారు, నెమ్మది సుఖం కలిగినప్పుడు చెడిపోతూ ఉన్నారు. ఆ మాటకు వస్తే గ్రంథంలోని ఉదాహరణలు మనం చూస్తాం, ఎందుకంటే ఇవి అందరికి తెలుసు కాబట్టి. లేనప్పుడు, పేదవాడిగా ఉన్నప్పుడు, దిక్కు లేనప్పుడు, ఎవరు పట్టించుకున్నప్పుడు దావీదు బహుభక్తిపరుడుగా కనిపించాడు. తాను గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి వచ్చిన తర్వాత తన భక్తిని అతడు తన చేతులారనే సన్నగిల్లు చేసుకున్నాడు. మనకందరికి తెలిసిన సాధారణమైన విషయం, మనం పస్తులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం కానీ పలావు తిన్నప్పుడు ప్రార్థన చేయం కదా. ఇది సాధారణమైన విషయం. కడుపు మంట రగిలేటప్పుడు ప్రార్థన చేస్తాం కానీ కడుపు నిండిన తర్వాత ప్రార్థన చేయడం అనేటువంటిది సాధారణంగా మానవుడి లక్షణం కాదు. ప్రియులారా, సోదరి సోదరులారా, నెమ్మది సుఖం అంటే అర్థం ఏంటనగా మనం లగ్జరీగా బ్రతకడం అంటారే, ఆ నెమ్మది ఆ సుఖం కాదు. మానవుని యొక్క మనస్సులో, మానవుని మనస్సులో నెమ్మది సుఖం. ఈ మాట అర్థమైందా? మన చుట్టూ ఎన్ని ఇబ్బందులున్నా, మన తల చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా, మనం ఎన్ని సమస్యలు గుండా వెళుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి నెమ్మదికరమైన మనస్సును అది సుఖం అని అనొచ్చు. మనం ఒక చిన్న ఉదాహరణ దేవుని వాక్యం నుంచి, గాఢాంధకార ప్రోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు. ఎందుకంటే నీ దుడ్డు కదా, నీ దండము నన్ను ఆదరించను. గాఢాంధకార ప్రోయలో నేను సంచరించిన నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉండువు, నీవు నాకు తోడై ఉండువు. గాఢాంధకారపు లోయ, అసలు అంధకారమే కష్టం, దానికి తోడు గాఢాంధకారం. ఇది ఎక్కడ? లోయలు అంట. గాఢాంధకారం అనే లోయ పోలిక భాష, గాఢాంధకారం అనే లోయ. నేను లోయలో వెళుతున్నాను, లోయలో జనరల్గా ఉండేది అంధకారం, అది గాఢాంధకారం అయింది. పైగా నేను మైదానంలో వెళ్తే నా కాళ్ళన్నా తడబడకుండా ఉంటాయి, నేను లోయలో వెళ్తున్నాను, అని అన్నాడు. కానీ దాని కింది మాట ఏమిటంటే, నేను భయపడను నీవు నాకు తోడై ఉండు అనే మాట. అంటే నేను గాఢాంధకారపు లోయలో వెళ్ళుచున్నప్పటికీ అది వాస్తవమైన విషయం. గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళుచున్నాను, ఇది విస్మరించలేని విషయం, ఇది వాస్తవమైన సంగతి. కానీ దానిని సహా అధిగమించగలిగినటువంటి శక్తి ఏమిటంటే, నీవు నాతో కూడా ఉన్నావు అనేటువంటి ఆ గొప్ప నమ్మిక. నెమ్మది అంటే అదే, అదే దాని అర్థం. నెమ్మది అంటే అదే, అంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను భయపెడుతున్నప్పటికీ, అవి నాకు ప్రతికూలంగా ఉన్నా, నీవు నాతో కూడా ఉన్నావే, ఆ అనుభవం ఉంది కదా దేవా, అది చాలా శ్రేష్టమైంది, అది నా చుట్టూ ఉన్న పరిస్థితులను అధిగమించేటట్లుగా చేస్తూ ఉంది అన్నాడు. ఇంకొక మాట ఇట్టు చెప్పాలి, గాఢాంధకారపు లోయలో సంచరించి నేను భయపడనయ్యా, ఎందుకంటే నాకు మైదానమైన ఒకటే, లోయ అయినా ఒకటే, నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి నాకు తేడా ఏమి లేదు. మైదానమైన ఒకటే, లోయ అయినా ఒకటే, నీవు నాకు తోడు లేకపోతేనే అది లోయ అని అనిపించేది, నీవు నాకు తోడు లేకపోతేనే అది 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 గాఢాంధకారం అని అనిపించేది. కాబట్టి నీవు నాకు తోడుగా ఉన్నావు కనుక అది గాఢాంధకారపు లోయ అయినను సరే నాకేమి ఇబ్బంది లేదు, ఎందుకంటే నాతో కూడా ఉన్నావు కాబట్టి నేను పడిపోకుండా నువ్వు కాపాడగలవు, నేను జారిపోకుండా నువ్వు కాపాడగలవు, నేను అపాయంలో చిక్కుకొనకుండా నీవు నన్ను తప్పించగలవు, కాబట్టి నాకేం భయం. నెమ్మది లేక సుఖం అంటే అదనమాట. ఒక భక్తుడి జీవితంలో నెమ్మది సుఖం అంటే లగ్జరీ లైఫ్ కాదు. లగ్జరీ లైఫ్ విలాసవంతమైన వారి జీవితాల్లో, కానీ భక్తుడి జీవితంలో నెమ్మది సుఖం అంటే అర్థం ఏంటంటే, హృదయమందు హృదయాన్ని ఏలగలుగుచున్నటువంటి స్థితిని, హృదయాన్ని సంతోషమందు ఉంచగలిగిన స్థితిని నెమ్మది అని అంటాం. గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితులు బయట ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది కలిగి జీవించటం. మనము సంపూర్ణ భక్తి, మర్యాద, నెమ్మది, సుఖం కలిగి బతకాలి అంటే మనము విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్థితులు చేస్తాయి. విజ్ఞాపన అంటే ఎరగనిదేం కాదు, విజ్ఞాపన అనగా మరి దీర్ఘంగా ఒక దాని విషయమై దేవుణ్ణి అడగటది, అది విజ్ఞాపనగా మనకు ఇంచుమించుగా కొంచెం అర్థమిస్తూ ఉంది. ఎందుకంటే నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయాన్ని మనం చూడగా ఆయన విజ్ఞాపన చేశాడట దేవుని ఎదుట. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనంలో ఆ మాటలు కనిపిస్తాయి, నేను కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని అన్నాడు. తన పట్టణం నగరి పట్టణం, తన సహోదరుడు యూదులు వారందరినీ కూర్చిన సమాచారాన్ని తాను విన్న తర్వాత ఆ పరిస్థితులను గూర్చి అతడు బాధ చెంది దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేశాను. విజ్ఞాపన అనగా మరి ఒక మాటలో చెప్పాలంటే ఒక విషయము నిమిత్తము, ఒక విషయము నిమిత్తము సుదీర్ఘముగా, ఒక విషయము నిమిత్తం సుదీర్ఘముగా దేవుని సన్నిధిలో విన్నవించుటను విజ్ఞాపన అంటారు. సరే జ్ఞాపన అంటే ఏమిటి అనగా పదే పదే గుర్తు చేయడం, దాన్ని జ్ఞాపన అంటారు. విజ్ఞాపన ఆ కోవలు ఉంది కాబట్టి దేవునికి తన మనస్సులో ఉన్నటువంటి దానిని, బహు బాధకరమైన ఆ సంగతిని దుఃఖం చేత దేవునికి విన్నవించుకునుట విజ్ఞాపన. తన మనస్సు నిండా అదే ఉంటుంది, అది విజ్ఞాపన అంటే తన మనస్సు నిండా ఆ విషయమే, ఆ అంశమే ఉంటుంది, దాన్ని దేవుని సన్నిధిలో దుఃఖ భరితమైన హృదయంతో విన్నవించడాన్ని విజ్ఞాపన అని అంటారు. అదే సమయం నందు మనము ఏలియాను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుని విజ్ఞాపన బహుబలము కలిగింది. అతని విజ్ఞాపన ఏమిటి అని అనగా, ఈ ప్రజలు నిన్ను విడిచిపెట్టారు కాబట్టి అయ్యా 3.5 సంవత్సరములు వర్షింపకూడదు అని ఒక విషయము నిమిత్తమై, ఒక సంగతి నిమిత్తమై అతడు దేవుని సన్నిధిలో పదే పదే దేవునికి విన్నవించుకున్నాడు. అది విజ్ఞాపన. కనుక నీతిమంతుని విజ్ఞాపన బహుబలం కలిగింది. మనము విజ్ఞాపనములు చేయవలసిన వారమై ఉన్నాం. రెండవ మాట చూడగా ప్రార్థన అని అన్నాడు. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే అభ్యర్థన. అయ్యా నాకు సహాయము చెయ్యి అని అడగటం, నాకు సహాయము చెయ్యి అని అడగటం, లేదా మన పరిస్థితులను దేవుడి సన్నిధిలో విన్నవించుకోవటం, దాన్ని ప్రార్థన అభ్యర్థన అంట. ఇంతకు విజ్ఞాపనకు ప్రార్థనకు ఏమైనా తేడా ఉందా? విజ్ఞాపనకు ప్రార్థనకు తేడా ఏమైనా ఉందా అంటే, విజ్ఞాపన విశేషించి ఒక సంగతిని గూర్చి, ఒక విషయమును గూర్చి పట్టుబట్టడం, అది విజ్ఞాపన. ప్రార్థన అందులో ఎన్నైనా కావచ్చుగాక, ఏ విషయాలైనా కావచ్చుగాక, అందులో పట్టుబట్టడం అనేటువంటిది కనిపించకపోవచ్చు. ప్రార్థన అనేటువంటిది కేవలం ఆ సమయానికి మాత్రమే పనికొచ్చేదిగా ఉంటుంది. ఇక యాచన అని అన్నాడు. యాచన, యాచకుడు అంటే అడుక్కునేవాడు అని అర్థం. యాచన అంటే అడుక్కోవడం అని అర్థం. అడుక్కోవడం అనే మాట ఇదేదో కొంచెం ఇబ్బందిగా మనకు అనిపిస్తుంది, కానీ ఆ బైబిల్ చెప్పే మాట కూడా అదే. అడుగుడి అది మీకు ఇవ్వబడును, మత్తయి సువార్త 7:7. అడుగుడి అది మీకు ఇవ్వబడును, అడుగుడి అడగండి, యు ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివన్ అంటు యూ, మీరు అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. అది యాచన. అయితే యాచన అనే పదం ఎందుకు ఉపయోగించబడిందంటే, ఈ యాచన మీరు మనం ఎరుగుదము, యాచకుడు ఒక్కసారి అడిగి మానుకునేవాడు కాదు. యాచకుడు ఇచ్చేంతవరకు అడుగుతాడు. యాచకుడు ఇచ్చేంతవరకు అడుగుతాడు. కొన్నిసార్లు వాని బాధ తప్పించుకోవడానికైనా మనం ఇస్తాం. వాని మీద ప్రేమతో కాకపోయినా వాని బాధ తప్పించుకోవడానికైనా, వాడి చూడలేకైనా మనం ఇస్తాం, అది యాచన. దీనికి ప్రభు యేసుక్రీస్తు ఒక ఉదాహరణ చెప్పాడు. అది లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఒక విధవరాలైనటువంటి పేదరాలు ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, నాకున్న ఆ ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని ఆయన అడగటం మొదలుపెట్టింది. అందరూ ఇది అసాధ్యమని అనుకున్నారు. కానీ ఆమె, ఆయన ఎప్పుడైతే సమయం ఇచ్చి ఫలాంటి సమయంలో నువ్వు మరి నన్ను చూడు అని అంటాడో, నా వద్ద క్రమ్మంటాడు, ఆ సమయం అందు ఆమె వెళ్ళి ఆయనను యాచించడం ప్రారంభించింది, బతిమలడం ప్రారంభించింది. బతిమలాడుట, పదే పదే అడుగుట. ఎప్పుడైతే ఆయనకు సమయం ఉందో అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని ఆమె గోజాడటం, బతిమలాడటం, పదే పదే అడగటం, యాచించటం ఆమె మొదలుపెట్టింది. అతడు మనుషులకు భయపడ్డంట, దేవుడికి భయపడ్డంట ఆ న్యాయాధిపతి. మనుషులకు భయపడితే మనుషుల చేత రికమెండేషన్ చేయించవచ్చు, దేవునికి భయపడితే ఎవరు చెప్పాల్సిన అక్కర లేకుండా న్యాయం తీర్చవచ్చు. దాని సంగతి ఏమిటంటే, మనుషునికి భయపడని వాని చేత, దేవునికి భయపడని వాని చేత ఈమె మరి తన పని జరిగించింది. ఎలాగునా అనగా, మాటి మాటికి వెళ్ళి అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా, న్యాయం తీర్చయ్యా అని అడగడం మొదలుపెట్టింది. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది, నేను మనుషులకు భయపడను, దేవునికి భయపడను, అసలు ఈవిడేంది నన్ను ఇంత ఇరిటేట్ చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, మాటి మాటకు వచ్చి నన్ను బతిమలాడుతుంది. కాబట్టి నేను ఈమె సమస్యను తీరుస్తాను అనుకుని ఆమె సమస్యను చిటికలో తీర్చేసినాడు. అసలు ఆమె సమస్య అతనికి సమస్య కాదు, ఆమె సమస్య ఆ న్యాయాధిపతికి సమస్య కానే కాదు. ఒక్క దెబ్బతో దాన్ని తొలగించేస్తాడు. కానీ ఆ న్యాయాధిపతికి చిరాకు వచ్చిన సంగతి ఏమిటంటే, ఈమెనే అతనికి సమస్య కూర్చుంది. ఈమె సమస్య అతనికి సమస్య కాలేదు, ఈమెనే పెద్ద సమస్య అయింది. ఎందుకంటే మాటి మాటికి వచ్చి గోజాడుతుంది, అంచేత అతడు న్యాయం చేశాడు. అక్కడ యేసు ప్రభు పలికిన ఒక గొప్ప మాట, బైబిల్ గ్రంథం చెప్పి ఒక గొప్ప మాట మనకి ఇలాగన వ్రాయబడింది. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అంటే ఏం చెప్పినాడు ఆ అన్యాయస్తుడు అనగా, ఈమె మాటి మాటికి వచ్చి నన్ను గోదాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీరుతున్నానని తనలో తాను అనుకున్నాను. అన్యాయస్తుడైన న్యాయం చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తన్ను కూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? దేవుడు తాను ఏర్పరచుకునే వారు దీవారాత్రులు మొరపెట్టుండగా దేవుడు ఏర్పరచుకునే వారు దీవారాత్రులు తనను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా దేవుడు ఏర్పరచుకునే వారు దీవారాత్రులు మొర పెడతారట. బా, ఎంత మాట మాట్లాడినాడు ప్రభు. ఏమండి, దేవుడు ఏర్పరచుకునే వారు దీవారాత్రులు నిద్రపోతారు కాదు, దీవారాత్రులు పనిచేస్తారు కాదు, దీవారాత్రులు మొర్ర పెట్టుచుండగా. దీవారాత్రం అనేటువంటి మాటలు భక్తి సంబంధమైన విషయాలకు మాత్రమే ఉపయోగించబడ్డాయి. దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, మొదటి కీర్తన. దీవారాత్రము ప్రార్థించుచు ఉండగా అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. భక్తి సంబంధమైన దీవారాత్రపు వ్యాపకాలు ఏమిటి అనగా ధ్యానము ప్రార్థన, ధ్యానము ప్రార్థన, ఈ రెండు ఎన్నడే కాని మానబడినటువంటి లేక మానని వ్యాపకాలు, భక్తి వ్యాపకాలని దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. కనుక ఆయన ఇలాగన్నాడు, మంచిది. విజ్ఞాపన, రెండవది ప్రార్థన, మూడవది యాచన. మూడవది యాచన ఏమండి? అడుగుట. ఆ తర్వాత నాలుగవది కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎప్పుడు? మనకు తెలిసింది, మనం అడిగింది దేవుడు ఇచ్చిన తర్వాత కాదట్లు కాదు, ఇవ్వబోతున్నాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట, ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. అంటే మీరు అడుగు వాటన్నిటిని ఆయన మీకు అనుగ్రహించి ఉన్నాడని మీరు అడగండి, ఆ విశ్వాసంతో అడగండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి విశ్వాసం కలిగిన వారమై మనం ప్రభువును అడగాలి అనేటువంటి మాట దైవ గ్రంథం మనకు స్పష్టంగా ఆజ్ఞాపిస్తూ ఉంది. ప్రియులారా, మనం అడిగే వాటన్నింటినీ కూడా మనం పొంది ఉన్నామని నమ్మాలి. మార్కు 11:24 మనం పొంది ఉన్నామని నమ్మాలి. అలాగున మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అన్నాడు. మొదటిది సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం కలిగి మనం జీవించడానికి. రెండవది విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు మనం చేయాలి అని దేవుని వాక్యంతోంది. ఎవరి కొరకు అనగా రాజుల కొరకు, అధికారులందరి కొరకు అనే మాట చెప్పబడింది. రాజుల కొరకు, అధికారులందరి కొరకు. మంచిది. రాజులు అధికారులు వారు మనల్ని ఏలేవారు, పరిపాలన చేసేవారు. రాజులు నిర్ణయాలు తీసుకుంటారు, అధికారులు ఆ నిర్ణయాలన్నింటినీ వారు అమలు చేస్తారు. కాబట్టి మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. మంచి నిర్ణయాలు వారు తీసుకున్నట్లుగా ఆ నిర్ణయాలను అమలు చేసే వారికి కూడా మంచి మనసు ఉండేటట్టుగా మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది. కాబట్టి మనము మరి ఈ సమయంలో ప్రార్థన అనేటువంటి శ్రేష్టమైన ఆయుధమును ఉపయోగించి ప్రార్థించాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నాలుగు సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం, అలాగే నాలుగు మాటలు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు. మనం సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం కలిగి బతకాలంటే విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజుల కొరకు, అధికారులందరి కొరకు, ప్రజలందరి కొరకు మనం ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారి కొరకు మనం ప్రార్థిస్తే దేవుడు మనకు క్షేమాన్ని అనుగ్రహిస్తారు. ఈనాడు దేశం పరిస్థితిని మనం ఎరుగుదము. దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రజల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగున ప్రభువు మనకు సహాయం చేసి ఆయన మనల్ని నడిపించింది కారణం. ఆమేన్.